ఈ విధంగా ఈశ్వరుడు వరమిచ్చి ఇంకేమన్నాడు, నీ కొడుకు వంటి కొడుకులు పుడతారు ఇక్కడికి వచ్చి నా దర్శనం చేసుకున్న వాళ్ళకి. సస్త్రీకాస్సు ధనాశ్చైవ స్వాయుష్యాశ్చ విచక్షణాః విద్యావంతః ఉదారాశ్చ భుక్తి ముక్తి ఫలాప్తయే. ఇక్కడికి వచ్చి నా దర్శనం చేసుకున్న పిల్లలంతా ఆయువు పెంచుకుంటారు, అంటే వాళ్ళకి మంచి ఆయుర్దాయం ఉంటుంది, చదువు బాగా వస్తుంది. ముందేమో ఆయువు అన్నాడు, తర్వాత విద్యావంత, వాళ్ళంతా విద్యావంతులు అవుతారు. ఆ తర్వాత ఉదారాశ్చ, కొందరు చదువుకుంటారు ఏం లాభం అండి, యావజ్జీవిత ఉద్యోగం చేసిన ఒక్క రూపాయి పక్కవాడికి ఇవ్వకుండా దరిద్ర బతుకు బతికేవాళ్ళు లేరు, బోల్డ్ అంత డబ్బు సంపాదిస్తారు కొందరు, ఔదార్యం ఉండదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టరు వాళ్ళు, చూస్తూ చూస్తూ వాళ్ళు తినలేరు పక్కవాడికి పెట్టలేరు. చచ్చాక మరి వాళ్ళ కొంపలు వాళ్ళ సంపద ఎవరికి పెడతాయో తెలియదు అనుకోండి, వేరే విషయం. కాబట్టి అన్నిటికంటే భయంకరమైన లక్షణం లోభం. లోభశ్చేదగుణేన కిం, పిసినిగొట్టుతనం ఒకటి ఉంటే ఇంకంతకంటే దుర్గుణం మరొకటి లేదట. ఒక ఆయన అన్నట్ట, నా దగ్గర ఏ దుర్గుణమూ లేదండి, అన్నీ మంచి గుణాలే, కానీ పిసినిగొట్టునండి అన్నట్ట. అప్పుడు వెంటనే ఉన్నారు, ఇంకా వేరే దుర్గుణములు ఉండక్కర్లేదట, సకల దుర్గుణములు పిసినిగొట్టుతనంలో ఉన్నాయి. అందుకని లోభశ్చేత్ అగుణేన కిం, పిసినిగొట్టుతనం అనేది ఒకటి ఉన్నదా, ఇంకా వేరే దుర్గుణములు ఉండక్కర్లా. బ్రహ్మహత్య, శిశుహత్య, భ్రూణ హత్య మొదలైన మహాపాపములన్నీ ఇప్పిసిన గొట్టు పేరుగులో ఉంటాయి. వాడు అన్ని పాపాలు చేసిన వాళ్ళు వెళ్ళి నరకాలకి పోతాడట. అందుకని జీవితంలో పరమదరిద్రం ఏంటంటే పిసినిగొట్టుతనం అనమాట. పరమ లోభులండి వాళ్ళు, ఎలా బతుకుతారో తెలియదు అనమాట. రామరామ రామరామ, కొంతమందిని చూస్తే జుగుప్సు కలుగుతుంది అనమాట. అమ్మ ఏం జాలేస్తుంది, భగవంతుడే వాళ్ళకి సద్బుద్ధి ప్రసాదించాలి కాక. కానీ ఈ ఘుస్మేశ్వరలింగానికి చిన్నప్పుడు పిల్లల్ని తీసుకెడితే ధనవంతులు అవుతారు, ఆయువు పెరుగుతుంది, విద్యావంతులు అవుతారు, ఉదారులు కూడా అవుతారట. కాస్త దానం చేయటం, తనకి తానైనా ఖర్చు పెట్టుకోవడం, ఇవన్నీ వస్తాయి. మరికొంతమంది ఉంటారు ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టాలో తెలియదు, అనవసరంగా తగలేస్తారు. వచ్చేది 25,000, 30,000, 40,000 జీతం అనుకోండి, ఈ 40,000లో మళ్ళీ ఇంటికి ఓ సన్యాసమ్మ ఓ సన్యాసయ్య వీళ్ళకి ఇచ్చేసి మొత్తం తగలేసి కుటుంబాన్ని పాడు చేసుకుంటారు. ఇది ప్రమాదమే. అందుకని అటువంటి వాళ్ళకి ఈ ఘుస్మేశ్వర దర్శనం వల్ల ఎక్కడ ఖర్చు పెట్టాలో మాత్రమే ఖర్చు పెట్టి, తక్కిన చోట ఖర్చు పెట్టకూడని చోట ఔదార్యం లభిస్తుంది. భుక్తి ముక్తి ఫలాప్తయే, భుక్తి కూడా అవసరమేగా. ఎంత డబ్బున్నా, ఎన్ని వస్తువులు ఇంట్లో ఉన్నా వేళకి తిండి లేకపోతే ఉపయోగం లేదు. ఒక్కొక్కడి కర్మ ఏంటంటే యావజ్జీవితం రిటైర్ అయినా ఇంట్లో పెళ్ళం వండి పెట్టదు, ఎప్పుడు అనారోగ్యమైన మంచం మీద పడుకుంటుంది, హోటల్ నుంచి టిఫిన్ తెచ్చుకోవడం లేదా బయట ఎక్కడో ఎవడ మీద ఆధారపడడం, అది దరిద్రమే. కానీ ఈ ఘుస్మేశ్వర దర్శనమైనటువంటి వాళ్ళకి వేళకి ఇంటి భోజనం లభిస్తుంది. ఇవన్నీ అయ్యాక ముక్తి ఫలాప్తయే, మోక్షం కూడా లభిస్తుంది. ఆ తర్వాత 101 తరాల వరకు ఆ వంశంలో సద్గుణ సంపన్నులు పుడతారటండి. ఏదో వాళ్ళు బాగుండదే కాదు, ఈ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ ఏ శాశ్వత బాబు లాంటి వాళ్ళ చేత అక్కడికి వెళ్ళి దండం పెట్టించామంటే శతమేకోత్తరం చేయవ భవిష్యంతి గుణాధికాహ, ఆ వంశంలో 101 తరాలు వాళ్ళు ఇలాంటి కొడుకులు పుడతారట. ఇంకంతకంటే అదృష్టం ఉందండి బాబు, 101 తరాలు పిల్లలు, మంచి పిల్లలు పుట్టి 101 తరాల తర్వాత దేవుడు ఎరుగు, ఉన్న మంతరమే బాగుంటే చాలు, ఉందనుకున్న రోజుల్లో 101 తరాలు బాగుంటారని చెప్పారు. 48, 49 శ్లోకాల్లో ఫలశ్రుతి మళ్ళీ మళ్ళీ వినండి. సస్త్రీ, ఆ పిల్లవాడు చిన్నప్పుడు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే వాడికి మంచి భార్య వస్తుంది, ధనవంతుడవుతాడు, ఆయువు పెరుగుతుంది, విచక్షణ కలుగుతుంది, విద్యావంతుడవుతాడు, ఉదారుడవుతాడు, భుక్తి లభిస్తుంది, ముక్తి లభిస్తుంది, ఆ వంశంలో 101 తరాల వాళ్ళు మంచి పిల్లలు పుడతారు. అదే స్త్రీ ఆడపిల్లని తీసుకెడితే మంచి భర్త లభిస్తాడు, మళ్ళీ వాళ్ళకి ఆయువు వస్తుంది, విచక్షణ వస్తుంది, విద్యావంతురాలు అవుతుంది, ఔదార్యం కలుగుతుంది, భుక్తి ముక్తి లభిస్తుంది, ఆవిడకు కూడా ఆ వంశంలో 101 తరాల వాళ్ళు మంచి పిల్లలే పుడతారు. ఎంత అద్భుతమైన మహాప్రభావం పరమ పవిత్రమైన ఘుస్మేశ్వరలింగమునకు ఉన్నది. అందుకే జీవితంలో ఒక్కసారైనా ఘుస్మేశ్వరలింగాన్ని మనము చూడాలి, ముందు మన పిల్లలకు చూపించాలి. మనం ఎప్పుడు ఇంట్లోకి వచ్చినా మన వ్యాపారం, మన ఉద్యోగం, ఊరు, సంపత్తి నగర దాటకుండా ఉంటే ఈ సంపదలే శాశ్వతం కావు. కొంచెం తిరగాలండి, ఓపిక తెచ్చుకుని ఉద్యోగం చేసేట, రిటైర్ అయ్యాట, ఎప్పుడు ఘుస్మేశ్వరుడైన లింగం ఎక్కడుందో తెలియదుట, ఇంకెందుకంటే వీడి జీవితమే భంగం. ఒక్కసారైనా చూడకపోతే ఆ లింగం నీ జీవితం అంతా భంగం అయిపోయినట్టే. ఆ తర్వాత యమధర్మరాజు గారు వీడిని పట్టుకువెళ్ళి 4 పీకుతున్నప్పుడు
ఏం చేయాలో తెలియక, అయ్యయ్యో పద్మాకర్ గారు నా చిన్నప్పుడు పురాణం చెప్పుంటే బాగుండేది, ఆయన దగ్గర ఈ విషయం తెలుసుకుని నేను వెళ్ళేవాడిని అని ఏడుస్తాడ. కొంచెం పేనాసాళ్ళు ఏం చేస్తారంటే, రోజు ప్యాసింజర్ రైలు ఉంటుంది ఘుస్మేశ్వర లింగానికి డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి, ఆ ప్యాసింజర్ రైలు ఎక్కితే ఓ 25 రూపాయల టికెట్తో అయిపోతుంది. చక్క లెట్రిన్ దగ్గర కూర్చొని ఆ సువాసన పీల్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏముందండి, తెల్లారికెళ్ళి అక్కడికి దర్శనం చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేయచ్చు. ఏమైనా మొత్తం మీద ఏం కష్టం పడతారో ఒక్కసారైనా వెళ్ళి దర్శనం చేసుకోండి. నేను అన్నీ చెప్పట్ల, కొన్ని మాత్రం మీకు స్ట్రాంగ్గా చెప్పాను. వాటి దగ్గరికి వెళ్ళడం అంత ఎక్కువ ఖర్చు కాదు. కొంచెం సంవత్సరంలో ఒక యాత్రకి ఓ వారం రోజులు కేటాయించుకోండి, సంవత్సరానికి ఒక వారం పెట్టుకోండి చాలు. ఈ వారం రోజులు సినిమాలు షికార్లు మానేయండి. ఈ విధంగా ఈశ్వరుడు పలికాడు ఇవన్నీ, ఇప్పుడు పైన చెప్పినవన్నీ ఈశ్వరుడు. ఇత్యుక్త్వాచ శివః తత్ర లింగరూపో భవత్తథ. శివుడు ఇలా పలికి అక్కడ లింగరూపం పొంది ఘుస్మ పేరు మీదుగా ఘుస్మేశ్వరుడని ప్రఖ్యాతి పొందాడు. ఆ సరస్సు శివాలయమయ్యింది, అక్కడ కొత్త సరస్సు ఏర్పడింది. ఇప్పుడు సుధర్ముడు ఘుస్మ సుదేహ ఒకడొకడు కలుసుకున్నారు. శివుడికి 101 ప్రదక్షిణలు కూడా చేశారట. ఒకసారి శ్లోకం వినండి, 51 శ్లోకం. ప్రదక్షిణం శివస్యాసు శతమేకోత్తరం దధుః. శివుడి యొక్క ఆలయం చుట్టూ, ఈ ఘుస్మేశ్వర ఆలయం చుట్టూ 101 ప్రదక్షిణలు చేశారు. పురాణంలో ఈ ఘుస్మేశ్వర జ్యోతిర్లింగం చిట్ట చివరిలో అధ్యాయం 33 కోటి రుద్ర సంహిత, ద్వాదశ జ్యోతిర్లింగ మహాత్మ్యం, అందులో 51 శ్లోకంలో 101 ప్రదక్షిణలు చేశారు అన్నది. ప్రదక్షిణలు లేవు అసలు మన దగ్గర. ప్రదక్షిణ పదే పదే అని రోజు చెప్పుకుంటున్నాము మనం. మనం మహాపాపాలు తొలగించుకుంటున్నాం బాబోయని శ్లోకాలు ఉన్నాయా అంటే, ఆ శ్లోకాలు ఏవి మనం నమ్మం అన్నమాట. పాపోహం పాప కర్మాహం అని చెబుతున్నాయా లేవా? యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి. ప్రదక్షిణ పదే పదే ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు అడుగడుక్కి నువ్వు ఈ జన్మల్లో పూర్వజన్మల్లో చేసిన మహాపాపాలన్నీ పోతాయో అని చెబుతూ అంటే, నాస్తికుల వల్ల దేశం పాడైపోతుంది. శాస్త్రములు ప్రమాణంగా చెప్పాయి మనకి, పుష్కరాల్లో స్నానం చేయండి మీకు ఎప్పుడు రోగాలు రావు. ఇన్నాళ్ళు పుష్కరాల్లో స్నానం చేశారు మీకు రోగాలు వచ్చాయా? నమ్మనటువంటి పాపాత్ములు తేడా వచ్చాయా? ఇబ్బంది పడతారు తప్ప. ఇన్ని తరతరాలుగా పుష్కరాల్లో కానీ లేక కుంభమేళాలు జరుగుతాయి కదండి ప్రయాగలో, మొన్న అక్కడ ఎక్కడ రోగం వచ్చిందా? 3 కోట్ల మంది స్నానం చేశారు ప్రయాగరాజులు, తెలుసా మీకు? కానీ అక్కడ ఒక్కడికి కరోనా రాలేదు, ఒక్కడికి స్పైన్ ఫ్లూ రాలేదు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, ఎళ్ళకొచ్చి సుఖంగా ఉంటున్నారు. మరి ఎందుకు వస్తున్నాయి ఈ రోగాలు అంటే, ప్రకృతిని మన ఇష్టం వచ్చినట్టు వికృతి చేస్తే రోగాలు వస్తాయి. ఆవుల్ని తింటే రోగాలు రావటండి, ఆవుల్లో పవిత్రమైన శక్తి ఉంది, అవి బతికుంటే మనకు ఉపకారం చేస్తాయి. వాటి మాంసం తిండి కడుపు నింపుకుంటే మొత్తం మాంసం అంతా పాడు చేస్తాయి తెలుసా. ఐసు నెత్తి మీద పెట్టుకుంటే వేసవకాలంలో చల్లదనం ఇస్తుంది, నుదుటి పెడితే నీకు చల్లదనం ఇస్తుంది. ఐస్ని వాటర్లో కలుపు తాగితే రోగం వస్తుంది తెలుసా. ఐసు కడుపులోకి ఎడితేనేమో వేడి చేస్తుంది, పైన ఉంటే చలవ చేస్తుంది. విషం బయట ఉంటే ఆరోగ్యం, లోపలికి ఎడితే ప్రమాదం. కొన్ని ఈ చర్మ వ్యాధులకు ఉపయోగించే క్రీములు ఒంటికి రాసుకుంటే ఆ ఒంటికున్న కురుపులను తగ్గిస్తాయి, రోగాలు తగ్గిస్తాయి. అదే నువ్వు మింగితే ఏమవుతుంది? నిన్ను మింగుతుంది అది. అలాగే ఈ ప్రాణుల్లో ఆవుని కూడా దానిలో ఉన్న పాలు పేడ ఇలాంటివి ఉపయోగించుకోవాలి తప్ప దాన్ని కడుపులోకి ఉపయోగించకూడదు. అవి తినడం వల్ల ఈ రోగాలు వచ్చాయి. దానివల్ల ఎంత నష్టం వస్తుందో తెలుస్తుంది కదా ఇప్పుడు. అంటే మన వాళ్ళు పూర్వులు ఎంత బాగా చెప్పారండి, నాయనలారా బాబు ఒక స్థాయి దాటి పాపాలు చేయకరా, జంతు హింస చేయకరా, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకరా. కాబట్టి మన ప్రకృతి ఎంత గొప్పది, మన ప్రవర్తన ఎంత గొప్పది, మనకి సంబంధించిన ఆచారములు ఎంత గొప్ప, ఇవన్నీ తెలుసుకుంటే అప్పుడు మనం బాగుపడతాం. కాబట్టి ఈ రోజు నుంచి ఎవరు ప్రదక్షిణలను తిట్టకండి, నమస్కారాలను తిట్టకండి, గోవుల్ని తిట్టకండి. వాటిని ఎలా పూజించాలో మన పెద్దలు చెప్పినవన్నీ నిజం, అవి ప్రాక్టికల్గా అనుభవిస్తున్నాం. మీరు నిజంగా గోవులకి భక్తితో పూజిస్తే అటువంటి వాడికి జీవితంలో కష్టం వచ్చినా ప్రారంభ కర్మ కూడా క్రమక్రమంగా మళ్ళీ తొలగిపోతుంది. మనస్ఫూర్తిగా చేయాలి, ప్రయోజనం ఆశించి మాత్రం చేయకండి, కేవలం మనస్ఫూర్తిగా చేయండి. తాను చేయవలసిన కర్మ తాను సక్రమంగా చేస్తే ఎప్పుడో ఒకప్పుడు తగిన ఫలితం పొందుతామన్నమాట. ఇప్పుడు 101 ప్రదక్షిణలు అయ్యాక అందరి మనస్సుల్లో ఉన్న మాలిన్యం తొలగిపోయిందిట. కొడుకు బతికొచ్చాక సుదేహ సిగ్గుపడిపోయింది, సిగ్గుపడి చెల్లి కుళ్ళిపోయిన ఉల్లి నేను, ఓ తల్లి నన్ను క్షమించు, మీ దంపతులకి నేను చాలా అపచారం చేశాను, నేను ఎంతో సంస్కారవంతురాలిని, ఇంత దరిద్రపు కుసంస్కారం ఎలా వచ్చిందో తెలియదు, ఇది నా ప్రారంభం. శివుడు నన్ను క్షమించాడు, నువ్వు క్షమించావు, అందరూ క్షమించారు, అయినా నన్ను నేను క్షమించుకోలేను. నువ్వు శివుడు మీరందరూ నా పాపాలన్నీ శివదర్శనంతో పోయాయన్నా నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నేను ఈరోజు నుంచి సంవత్సరం పాటు శివవ్రతాచరణ చేస్తాను. ఆ శివవ్రతాచరణ ప్రకారం
మీ దంపతులకి గొడ్డు చాకరీ చేస్తాను, ఈ పిల్లవాడికి చాకరీ చేస్తాను, మన దొడ్లో ఆవుల్ని పెంచి ప్రతిరోజు ఆవు తిన్నటువంటి పేడ ఎత్తుతాను. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ ఆవుకిట బాగా గోధుమలు పెట్టండి, గోధుమలు తిన్న తర్వాత ఆవు పేడ వేస్తుంది, అది కూడా రాత్రి గోధుమలు పెడితే పొద్దున్నే పేడ వేస్తుంది కదా, పేడలో కొన్ని గోధుమ గింజలు గింజలుగా వస్తాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆవుకి గోధుమలు చాలా ఆరోగ్యం, మరీ ఎక్కువ పెట్టకూడదు అలాగని, కొన్ని పెట్టాలి, అవి తిన్న తర్వాత పేడ వేస్తుంది, పేడలో ఉన్న గోధుమలు తీసేసి కడిగేయాలి, ఈ గోధుమల్ని ఎండబెట్టి వాటిని పిండి చేసి ఆ పిండిని రొట్టిగా కానీ లేక ముద్దగా కానీ చేసుకుని ఒక సంవత్సరం పాటు ఆహారంగా తీసుకుంటే బ్రహ్మహత్య, స్త్రీ హత్య, శిశుహత్య, భ్రూణహత్య ఇటువంటి హత్యాపాపాలు తొలగిపోతాయి. అందువల్ల నేను సంవత్సరం పాటు గోవు యొక్క పేడలో ఉన్న గోధుమల్ని ఏరుకుని అవి ఎంత దొరికితే అంత వాటిని ఎండబెట్టి పిండి చేసుకుని ఆ పిండిని తిండిగా తిని నా జీవితం చరితార్థం చేసుకుని పాప ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఇలా గోవుని సేవించటం వల్ల, గోవు యొక్క పేడలో ఉన్న ఆహారం తినడం వల్ల, మిమ్మల్ని సేవించడం వల్ల నాకు ఉపశాంతి లభిస్తుంది అని సంవత్సరం కాలం అలా వ్రతం చేసింది. దీని గురించి పద్మపురాణంలో కూడా చెప్పారండి, పద్మపురాణంలో చెప్పారు, జీవితం అంతా తెగ తాగేశాడు ఒకడు, మద్యపానం చేశాడు లేక తినకూడని మాంసాలు గోమాంసం తిన్నాడు, గోమాంసం మహాపాపం కదా అది తిన్నాడు, అలాగే నోటితో పలకూడని పలుకులు పలికాడు, కొన్ని హత్యలు చేశాడు, వాడికి హఠాత్తుగా పశ్చాత్తాపం వచ్చింది, యావజ్జీవితం నేను మహాపాపాలు చేశాను, ఈ పాపాల నుంచి ఎలా బయటపడాలి అనుకున్నాడు అనుకుందాం. అటువంటి వాడికి ప్రాయశ్చిత్తం పద్మపురాణం కూడా ఇదే చెప్పింది, నాయనా నీ పాప తీవ్రతని బట్టి ఏడాది కానీ రెండేళ్ళు కానీ మూడేళ్ళు కానీ గోసేవ చెయ్యి, గోవుకి గోధుమలు పెట్టు, సేవ అయిపోయాక గోధుమలు పెట్టు, ఈ ఆవు పేడ వేస్తుంది మళ్ళీ, ఆ పేడలో వచ్చినటువంటి గోధుమల్ని ఏరుకో, వాటిని కడిగి ఎండబెట్టు, బాగా ఎండిపోయాక వాటిని పిండి కింద విసరడం చెయ్యి, ఇంట్లోనే విసురుకో, మళ్ళీ మిల్లుకు పట్టి కడితే ఈ గోధుమల్లో ఇంకేవో కలుస్తాయి, అందువల్ల ఈ పిండితోటి ఓ చపాతీ వేసుకో, నీకు ఇష్టమైతే అందులో కూర కూడా వేసుకో, ఏం పర్వాలా, కానీ ఈ ఆహారం ఒక ఏడాది పాటు స్వీకరిస్తే కొన్ని మహాపాపాలు పోతాయి. మరీ తీవ్ర పాపాలు చేసేశారనుకుందాం, అప్పుడు వాడు ఆ పాప తీవ్రతను బట్టి రెండేళ్ళు కానీ మూడేళ్ళు కానీ వ్రతం చేస్తే ఈ జన్మలోనే వాడికి పాప ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇక్కడ పాప ప్రాయశ్చిత్తం అవ్వకపోతే యముడు బాగా ప్రాయశ్చిత్తం చేస్తాడు. యముడి ప్రాయశ్చిత్తం మనం తట్టుకోలేము, ఆయన కొట్టే కొట్టుళ్ళు ఎలా ఉంటాయో కళ్ళారా చూస్తే తెలుస్తాయి, అవి చూసిన వాడు ఇక్కడికి వచ్చి మీకు చెప్పలేడు. వాడు అయ్యో నేను పద్మాకర్ గారు పురాణం చెబుతున్నప్పుడు నవ్వుకుని ఊరుకున్నాను, వచ్చి పట్టించుకోలేదు, వచ్చి ఇప్పుడు చచ్చిపోతున్నాను అని కొంతమంది ఏడుస్తుంటారండి, అప్పుడప్పుడు అక్కడి నుంచి నాకు వైర్లెస్ నాకు వాట్సాప్లో పంపుతుంటారు, వాళ్ళ వాట్సాప్లు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు అప్పుడప్పుడు అర్ధరాత్రి కల్లో కనబడి ఏమండే మార్కండేయ పురాణం విన్నానండి, ఇప్పుడు లేనండి నేను, మార్కండేయ పురాణంలో మీరు చెప్పినప్పుడు నవ్వుకున్నాను తప్ప ప్రాయశ్చిత్తం చేసుకోలేదండి, ఇప్పుడు నాకు ప్రాయశ్చిత్తం చాలా ఎక్కువగా ఉందండి, ఇందులోంచి ఎలా బయటపడినండో అంటారు, ఇప్పుడు నేనేం చేయగలను, వాడు యమలోకంలో ఉన్నాక వాడిని ఇక్కడికి తీసుకురాలేమే, కాకపోతే మీరందరూ పుణ్యాత్ములు కనుక అలాంటి పాపాలు చేస్తారని అనుకోను, ఒకవేళ నాకు తెలియకుండా అలాంటివి పాతకాలంలో చేసి ఉంటే కొంచెం ఇలాంటి ప్రాయశ్చిత్తం చేసుకోండి, ఇక్కడ ఉండగానే ఏం నష్టంగా ఉందండి, అది ఆ గోధుమలు పిండిగా తింటే ఎంత లాభం, రకరకాల తిండులు కంటే అది నయం. నిజం చెప్పాలంటే వాడు మనం తింటున్న వంకాయలు, మనం తింటున్న దొండకాయలు, మనం తింటున్న బెండకాయలు అన్నీ విష కషాయాల పుట్ట, అన్నీ కెమికల్సే కదా, అవి తిని అనారోగ్యం పాలవడం కంటే ఇది కొంత నయం అన్నమాట. కొంచెం ఎక్కువ కారం మిరపకాయ పచ్చడి మరీ ఎక్కువ వేసేసుకుని తింటే మళ్ళీ మంట వచ్చి మజ్జిగ తాగాల్సి వస్తుంది, కానీ కొంచెం సాత్వికంగా తింటే ఎక్కువ లాభం అన్నమాట. వెరసి అలా ఆమె సంవత్సర కాలం వ్రతం చేసింది, వ్రతాచరణ భక్తితో చేసిందిట, చేయటం కూడా మళ్ళీ అక్కడ పశ్చాత్తాపంతో చేసింది కదా, తౌ క్షమాప్యాచరద్విప్ర నిజ పాపాపహం వ్రతం, తన పాపాలు తొలగించే వ్రతాన్ని రోజు క్షమించమని దేవతలని ఆవుని చెల్లిని చెల్లిగారి మొగుణ్ణి అంటే తన మొగుణ్ణి పిల్లవాడిని కోరుకుంటూ చేసింది, దాంతో మహాపాపాలు పూర్తిగా పోయాయి ఆవిడికి. ఈ విధంగా ఘుస్మేశాఖ్యమిదం లింగం ఇత్తంజాతం మునీశ్వరాః తద్దృష్ట్వా పూజయత్వా హి సుఖం సంవర్ధతే సదా ఇతివశ్చ సమాఖ్యాత జ్యోతిర్లింగావలీమయ
ద్వాదశ ప్రమిత సర్వకామద భుక్తి ముక్తిద ఏతజ్యోతిర్లింగ కథాం యః పఠేత్తు శృణుయాదపి ముచ్యతే సర్వ పాపేభ్యో భుక్తి ముక్తిం చ విందతి.
ఇది ఘుస్వేశ్వరలింగ ఆవిర్భావ ఘట్టం, పరమ పవిత్రమైనది. చూచిన విన్న ఆ లింగాన్ని, ఆ లింగం గురించి విన్నా, ఆ లింగాన్ని చూచినా, ఆ లింగాన్ని పూజించినా సకల సుఖాలు కలుగుతాయి అని బ్రహ్మ నారదునికి చెబుతూ, మొత్తం మీద నీకు 12 జ్యోతిర్లింగాలు ఈ విధంగా చెప్పాను. ద్వాదశ ప్రమిత, మొత్తం 12 లింగములవి. సౌరాష్ట్ర సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమలేశ్వరం ప్రజ్వల్యం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశేషం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం కృష్ణేశంచ లేక ఘుస్మేశంచ విశాలకే. ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాత పఠేన్నరహ సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ఈ 7 జన్మలలో చేసిన పాపాలు అట ఒకటి కాదు, రెండు కాదు, సప్త జన్మకృతం పాపం అన్నాడు. ఈ 12 జ్యోతిర్లింగాలని స్మరిస్తేనే 7 జన్మల పాపాలు పోతాయంటే వాటి గురించి పూర్తిగా విన్నారు. వాటి మహిమంతా ఎదురుగుండా ఉండి కొందరు ఇంట్లో ఫోనుల్లో, కొందరు టీవీల్లో, కొందరు టీవీగా కొందరు విన్నారు. మొత్తం మీద 12 జ్యోతిర్లింగాల గురించి విన్నారు. మధ్యలో మా ఊరు ఆయన ఎవరో వచ్చారండి అందుకని మధ్యలో మిమ్మల్ని వదిలేసి విన్నామండి అని కూడా పోనీ మొత్తం మీద తర్వాత అయినా కొందరు విన్నారు. ఎలా అయితేనే కొందరు విన్నారు, కొందరు ఉన్నారు, కొందరు చూచారు, మరి కొంతమంది ఎలాగో యూట్యూబ్లో ఉంటుంది కదండి తర్వాత వింటామన్నారు. ఏ విధముగా అయినా సరే భక్తితో శ్రద్ధతో ఈ లింగములను స్మరించి వాటి గురించి వింటే అన్ని కోరికలు తీరుతాయి, భుక్తి ముక్తి లభిస్తుంది. అన్నిటికంటే చదివినా వినిపించినా సకల పాపాలు తొలగిపోతాయి, భుక్తి ముక్తి లభిస్తుంది. ఈ విధంగా ద్వాదశ జ్యోతిర్లింగాల ఆవిర్భావ మహామహిమలను బ్రహ్మ ద్వారా నారదుడు విన్నాడు, సౌనకాదులంతా సూతుని ద్వారా విన్నారు, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ద్వారా మీరందరూ విన్నారు. ఇప్పుడు ఈ కథ అంతా విన్న తర్వాత నారదుడు పులకించిపోయి ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి చెబుతూ శివుడి దగ్గర ఆత్మలింగము జ్యోతిర్లింగం అని రెండున్నాయని, ఈ రెండు లింగాల్లో జ్యోతిర్లింగం వైద్యనాథ జ్యోతిర్లింగం అయ్యి రావణుని ద్వారా ప్రసిద్ధికెక్కిందని అన్నావు. ఈ రావణుని ద్వారానే భూలోకానికి ఆత్మలింగం కూడా వచ్చిందని విన్నాను. ఈ ఆత్మలింగం కథ ఏమిటి, కమామిషం ఏమిటి, ఇది ఎందుకు వచ్చింది, దీని వెనకున్నటువంటి పూర్తి కథ, గోకర్ణ మహిమ వివరించు, ఆ గోకర్ణంలో ఉన్న స్వామిని మహాబలేశ్వరుడు అంటారట, అది ఎంతవరకు నిజం అని అడిగాడు. అన్నీ నారదునికి తెలియక అసలు నారదునే ఇందులో పార్టిసిపేట్ చేశాడు, అసలు మొత్తం గొడవంతా నారదుని వల్లే గడిచింది. అయినా నారదుడు ఏంటంటే తెలుసునండి, నారదుడు గొప్పతనం ఏంటంటే అన్నీ ఆయనే దగ్గర నుండి నడిపాడు. అసలు ఆయన వల్లే గోకర్ణంలో మహాబలేశ్వరుడు వచ్చాడు. కానీ నాగోటివాడు చెబుతుంటే ఎదురుగుండా గుర్తుని శ్లోకం వచ్చిన మధ్యలో అంజించకుండా ఆయనే వింటాడు మళ్ళీ. దాని ద్వారా మనకి ఏం చెబుతున్నాడు అనమాట, పురాణం వినేటప్పుడు మాత్రం మీరు అన్నీ వచ్చినప్పటికీ కిక్కులు వినకుండా వినండి నాయన, అందులో ముఖ్యంగా ఆదర్శ స్వరూపు లేని వాళ్ళు మరింత జాగ్రత్తగా వినండి అని చెప్పాడు అనమాట. అంటే ఇదంతా మన కోసం, ఆయన కోసం కాదు. నాకు ఎంత ఆశ్చర్యం అంటే ఒకసారి ఆలోచించండి, ఇందులో అన్ని జ్యోతిర్లింగాల్లో ఆయన ఉన్నాడా లేదా, ఇంతెందుకు గుస్మే దగ్గరకు వచ్చి గుస్మే పార్థివలింగాలు చెయ్యండి అని చెప్పింది కూడా ఆయనే కదా, కాబట్టి అన్నీ ఆయనకి తెలుసు కదా, తెలుసు ఉంటూ కూడా బ్రహ్మ దగ్గరకు వచ్చి నాకు జ్యోతిర్లింగాల మహిమ చెప్పవా అంటాడేమిటి. శ్రోతగా మళ్ళీ వినాలట, తన కథనే తాను మళ్ళీ వినాలట. ఇంకొక విషయం కూడా మీరు వినండి, రామాయణం అంతా రాముడికి తెలియకుండా జరిగిందా, రాముడే అందులో ఉన్న ప్రధాన దేవత కదా, లవకుశులు వచ్చి రామాయణం గానం చేస్తూ ఉంటే సభలో ఎందుకు వినాడంటారు. అంటే తన కథని మళ్ళీ తానే ఆ పిల్లల ద్వారా విని వాళ్ళని తరింపజేయాలి. అసలు పురాణ కథలు అన్నీ వచ్చిన వాడు ఇంకా శ్రద్ధగా వింటాడట, అసలు అందులో పార్టిసిపేట్ చేసిన వాడు ఇంకా బాగా వింటాడట. అందువల్ల రాముడు లవకుశులు మొత్తం గానం చేస్తూ ఉంటే సభలో అలా విన్నాడు. అదే కదా మనకి రామాయణం ప్రారంభంలో బాలకాండలో ఏమైనా ఉంటుంది, లవకుశులు అనేవారు రా కొలువులోకి వచ్చారు, వాళ్ళు గానం చేస్తున్నారు, అందరూ పరవశులే విన్నారు, రాముడు కూడా తన తాను మర్చిపోయాడు అని మొదలయ్యి ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. చిట్ట చివర ఇలా లవకుశులు కథ చెప్పారని ఎండ్ చేస్తాడు. ఇప్పుడు నారదుడు అన్నీ ఎరుగుండి కూడా
పరమ పవిత్రమైన మహాబలేశ్వరలింగం ఆత్మలింగ కథ చెప్పు అన్నాడు. అప్పుడు బ్రహ్మ ఇలా చెప్పాడు, దానినే సౌనకాదులకు సూత్రుడు చెప్పాడు, వ్యాసుడు పురాణ రూపంలో శివపురాణంగా రాశాడు, నేను మీకు అందిస్తున్నాను. ఒకప్పుడు రావణుని తల్లి కైకసిని శివుడు పిలిచి, నీ కొడుకుల గురించి నీకు ఎక్కువ ప్రేమ ఆసక్తి ఉన్నాయి, నీ కొడుకులు 10 కాలాలు బతకాలనుకుంటున్నావు, దానికి ఒక సులభోపాయం చెబుతున్నాను విను. మీ లంకానగరం దక్షిణ సముద్రం మధ్యలో ఉంది, మొత్తం చుట్టూతా దక్షిణ సముద్రం. అంటే ఇప్పుడు మనం హిందూ మహాసముద్రం అంటున్నామే, అది దక్షిణ సముద్రం. ఈ దక్షిణ సముద్రం మధ్యలో లంకాద్వీపంలో నువ్వు ఉన్నావు. నువ్వు రోజు సముద్ర తీరానికి వెళ్ళి ఇసుకతో ఒక లింగం తయారు చేయి, ఆ లింగాన్ని భక్తితో పూజించు, అభిషేకించు. అభిషేకం అయ్యాక తీర్థము ప్రసాదం నీ కొడుక్కి, ఆ లింగము నీవు నిత్యము పూజించి తీర్థ ప్రసాదాలు నీ కొడుక్కి ఇచ్చినంతకాలం నీ కొడుకు నీ ప్రపంచంలో ఎవరు ఏం చేయలేరు, నేను కూడా ఏం చేయలేను, భగవంతుడు కూడా ఏం చేయలేడు. కానీ ఆ లింగం పొరపాటున భంగమైపోతే, పూజ మధ్యలో పాడైపోతే మాత్రం నీ కొడుక్కి ఒక మృత్యు వచ్చినట్టే, ఆ తర్వాత వాడు ఎక్కువ కాలం బతకడు, కాబట్టి జాగ్రత్త, లింగం పాడైపోకుండా చూసుకో అన్నట్ట. మహాత్ముల కర్మ ఎలా ఉంటుందంటే వాళ్ళు దేని పట్టించుకోరు. ఒకచో నేలను పవ్వళ్ళించు, ఒకచో ఒప్పారు పూసెద్దపై, ఒకచో శాకముల అరగించు, ఒకచో ఉత్కృష్ట శాల్యోదనంబు, ఒకచో బొంత ధరించు, ఒక్కొక్క తరిల్ యోగ్యాంబర శ్రేణి, లెక్కకు రానీయడు కార్యసాధకుడు, దుఃఖంబున్ సుఖంబున్ మదిన్. కార్యసాధకుడు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకున్నాడు అనుకోండి, అటువంటి వాడు ఏంటి, ఒకచో నేలను పవ్వళ్ళించు, ఓ చోట నేల మీద పడుకుంటాడు, ఒక్కో చోట ఇదిగో ఇలాంటి చోట హాయిగా మంచి పరుపు మీద పడుకోవచ్చు, ఓ చోట పచ్చి కూరగాయలు తినాల్సి రావాల్సి వస్తుంది, ఒక్కో చోట మంచి భోజనం, మంచి అత్యద్భుతమైన పిండి వంటలతో కూడినటువంటి జీడిపప్పు కిస్మిస్ చేసిన పాయసం తింటాడు, ఒక్కో చోట కర్మ బొంతగుడ్డ కట్టుకోవాలి. ఒక్కోసారి బొంత ఎందుకు కట్టుకుంటారు అంటే, ఏమైంది మన సముద్ర స్నానం చేస్తూ ఉంటే అందులో స్నానం చేస్తున్న మా పీఠం అర్చక స్వామి వారి యొక్క వస్త్రం కొట్టుకుపోయింది, అందులోంచి బయటికి రావాలి. ఈ బయట జనాలు కూర్చొని రండి అంటారు, మీరు వెళ్ళండి అంటే అబ్బాబ్బే మాకు చిన్న గురువు గారు మీరు, మీరు అర్చకులు మిమ్మల్ని ఎలా వదులుతూ ఉంటారు, ఆడవాళ్ళు వాడి గొడవ వీళ్ళకి అర్థం కాదు, మీరు వస్తే కానీ రామన్నారు వాడు రాడు. నాకు విషయం అర్థమైంది, ఈలోపు సముద్రంలో ఇంత గోనిగుడ్డ కొట్టుకొచ్చింది, ఈ గోనిగుడ్డ వాడికి ఇస్తే ఆ గోనిగుడ్డ అడ్డంగా కట్టుకుని బయటకు వచ్చాడు. అసలు రహస్యం ఇలా అనమాట, అంచేది ఒక్కోసారి బొంత ధరిస్తాడు, ఒక్కోసారి ఇదిగో మంచి బట్టలు కట్టుకుని కండువా వేసుకుంటాడు. కానీ మొత్తం మీద కార్యసాధకుడు దుఃఖం సుఖం ఈ రెండింటినీ మనస్సుకి రానివాడనమాట. శివుడి యొక్క ఆజ్ఞ విన్నది కైకసి, రోజు పొద్దుటే బయలుదేరేది, తెల్లవారుజామున వెళ్ళి సముద్ర స్నానం చేసి సముద్ర తీరంలో ఇసుకతో ఒక లింగం తయారు చేసేది. ఆ లింగం తయారు చేసిన చోటే వాళ్ళ శాంకరీదేవి ఆలయం ఉన్నది, లంకాయాం శాంకరీదేవి అనే ఆలయం అక్కడే ఉన్నది. అక్కడ సముద్రమేమో కింద ఎంతో అగాధంలో ఉంటుంది, దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుందండి శాంకరి గుడి కొండ. ఎంత అగాధం, ఎంత ఎత్తు ఒకసారి ఆలోచించండి. ఆ ఎత్తు ప్రదేశం మీద ఇప్పటికి కూడా అక్కడ అగస్త్యుడి యొక్క విగ్రహము లింగము ప్రతిష్ఠించారు కృత్రిమంగా. ఆ లింగ ప్రాంతంలో అంత ఎత్తు కొండ మీద శివలింగం తయారు చేసి పెట్టుకున్నదట ఇసుకలింగం, ఎందుకని కింద అయితే సముద్రుడు కొట్టించేస్తాడు దాన్ని, శివలింగం సముద్రపు కరటాలకు కొట్టుకుపోతుంది, సైకతలింగం కదా అనుకుని అంత ఎత్తు కొండ మీద శాంకరీపీఠం ఉన్న చోట ఒక లింగం తయారు చేసి ఆ లింగాన్ని గట్టిగా నొక్కి కొంచెం నీళ్లు పోసి పూజ అభిషేకించేది. ఎక్కువ నీళ్లు పోస్తే ఏమవుతుంది, మళ్ళీ ఈ సైకతలింగం కరిగిపోతుంది, కరిగిపోతే కొడుక్కి ప్రమాదం, అందుకని లఘువుగా పూజ చేసేది, అది కూడా ఆకు వేసి అభిషేకం చేసేది. ఆకు మీద పడిన నీళ్లు కొన్ని బొట్లు ఓ సీసాలో పట్టుకునేది, ఆ రోజుల్లో బంగారపు ఒక పాత్ర ఉంటే ఆ పాత్రలో పోసేది. శివుడికి అలాగ భక్తితో పూజ చేశాక రాక్షస స్త్రీలంతా సంస్కృతం చదువుకున్నవాడు, వాడు అందరికీ సంస్కృతం బాగా వచ్చు, దానికి నమ్మక జమకం తానే చెప్పుకునేది. అవన్నీ చెప్పుకుని పూజించి ఏదో ప్రసాదం పండో ఇంకోటో స్వామికి నివేదించి ఈ తీర్థము ప్రసాదం రోజు రావణునికి ఇచ్చేది. అలా చాలా కాలం ఆ పూజ ఏ విధమైన విఘ్నము లేకుండా సాగింది. ఈలోపు దేవతలంతా హాహాకారాలు చేస్తూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, శుభభాగ్య విధాత, రావణుడి యొక్క అకృత్యాలు తట్టుకోలేకపోతున్నాం, వాడు మమ్మల్ని అందరినీ నాశనం చేస్తున్నాడు, వాడు ఎలా చస్తాడో చెప్పు అనగా ఆయన నరవానరుల వల్ల మాత్రమే చావు లేకుండా వరం కోరుకున్నాడు. ఇప్పట్లో నరుడు వానరుడు పుట్టాలంటే కొంత సమయం పడుతుంది. విష్ణువు నరుడిగా పుట్టాలంటే ముందు మీరు ఓ పని చేయాలి. కైకసి రావణుని తల్లి అనుదినము సైకతలింగాన్ని దక్షిణ సముద్ర తీరంలో అభిషేకించి పూజిస్తున్నది. ఆ లింగం కనుక పూజ మధ్యలో కరిగిపోతే, కొట్టుకుపోతే, నాశనమైపోతే రావణుడు నాశనమైపోతాడు. ఇంద్ర, నీకు నేను చెప్పాలా, ఈ పంచభూతాలు నీ మిత్రులేగా. జలాధిదేవత సముద్రుణ్ణి వరుణుణ్ణి ప్రోత్సహించి ఆవిడ శివలింగాన్ని అభిషేకిస్తూ ఉంటే లింగం కొట్టుకుపోయేలా చేసే రావణాసుడు వాడతడు, వాడే చేస్తాడు. వాడి పాపం పండుతున్నారు కానీ ఇంతకాలం చెప్పావు కాదేమి స్వామి అన్నట్ట. నువ్వు అడగలేదుగా, అడగకుండా ఉచిత సలహాలు ఇవ్వకూడదు, ఇస్తే కొంపలు పెరుగుతాయి, ఇప్పుడు వెళ్ళిరా అన్నట్ట. వెంటనే ఇంద్రుడు వచ్చి సముద్రుణ్ణి, సముద్ర నువ్వేం చేస్తావో తెలియదు, కార్తీక సోమవారం వస్తున్నది రేపు, ఆ కార్తీక సోమవారం నాడు అత్యంత భక్తితో కైకసి సైకతలింగాన్ని పూజిస్తుంది, ఆ లింగం కొట్టుకుపోవాలి. అది కొట్టుకుపోయిందా రావణాసురుడు కూడా మట్టి కొట్టుకుపోతాడు. అనగానే వాడు నన్ను తంతాడేమో, అసలే వాడంటే నాకు భయం అన్నట్ట. వాడు తంతే అప్పుడు చూద్దాంలే, అయినా సముద్రుడికి అంతేమిటి, చేసే ధైర్యం చేసి తర్వాత అంతగా నిన్ను తల్లితే బ్రహ్మ శివుడు విష్ణువు నేను మేము లేము అన్నట్ట. బ్రహ్మశివుడు విష్ణువు ఉన్నాడంటే నమ్ముతాను, కానీ నువ్వు ఉన్నావంటే నాకేం నమ్మకం, నాయనా నువ్వే బారిపోయావు కదా అన్నట్ట. పోన్లేరబాబేదం మాట వరసగా అన్నాను, నేను లేకపోయినా త్రిమూర్తులు రక్షిస్తారు, దర్జాగా పనిచేయనగా కొంచెం భయపడుతున్నా సముద్రుడు ఇది తప్పదని నిర్ణయించుకున్నట్ట. వరుణ దేవుణ్ణి ఆవాహన చేసుకున్నాడు. మరునాడు కార్తీక సోమవారం రోజులాగే కైకసి ఆ ప్రాంతానికి వచ్చింది, పెద్ద సైకతలింగం చేసింది, పూజ చేయబోతోంది మొదలుపెట్టి. ఆ సమయంలో సముద్రుడు పెద్ద ఉప్పెన పైకి లేవనెత్తాట. నిజంగా మీరు చూస్తే ఆశ్చర్యపోతారండి, కిందేమో అగాధంగా ఉంటుంది సముద్రం, అంత ఎత్తుకి మామూలుగా కెరటాలు లేవు, కానీ సముద్రుడు కావాలని ఓ పెద్ద కెరటం విసిరాడు. ఆ కెరటం వచ్చి సగం సగం పూజ చేస్తున్నటువంటి సమయంలో లింగం మొత్తం కరిగిపోయేలా చేశాడు. సైకత లింగం కరిగిపోయి సముద్రం పాలైపోయింది. ఇంకా కైకసి ఏడ్చింది, అందున ఈ పూట కార్తీక సోమవారం, నేను ఉపవాస దీక్షతో శివుణ్ణి పూజిద్దాం అనుకుంటూ ఉంటే లింగం కొట్టుకుపోయింది, ఇక నా కొడుక్కి మరణం తప్పదు అని భయం వేసింది. పాపం ఏడుస్తూ, ఎంత దుర్మార్గుడైనా కొడుకు కొడుకేగా, వాడు లోకాలని పట్టి పీడించి చంపే మృత్యువైనా తనకు కొడుకే గనక, ఏడుపు మొహంతో ఇంటికి వచ్చింది. రాగానే రావణాసురుడు, తీర్థమేది ప్రసాదమేది అంటే ఇంకేం తీర్థం నాయనా, నీ తల్లి చచ్చిపోయింది అనుకో అంది ఆవిడ. అంత మాట అన్నావేమిట, మరి నువ్వేమిటి చావడం ఏమిటి, తీర్థ ప్రసాదాలు అడిగితే అనగా జరిగింది చెప్పి, ఇవాళ లింగం అంతా పాడైపోయింది, సముద్రపు కెరటంలో కొట్టుకుపోయింది అనగానే రావణాసురుడు ఆక్రహోదగ్రుడై ఈ సముద్రుణ్ణి చీల్చి చెండాడతానన్నాడు. సముద్రుని ఎందుకురా చీల్చి చెండాడడం, నీకు ధైర్యం ఉంటే ఆ లింగం కొట్టుకుపోకుండా చూడాలి, అది శివలింగం సైకతలింగం, అది ఇసుకలింగం కాబట్టి సముద్రపు కెరటాల వల్ల కరిగిపోయింది, అదే నువ్వు కనుక కరిగిపోని లింగాన్ని అక్కడ ప్రతిష్ఠించి ఉంటే శివ పూజ పాడయ్యేదా అనగానే, ఆ మంచి ఆలోచన ఇచ్చావు, ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది శివుని ఆత్మలింగం, నేను శివుడి ఆత్మలింగాన్ని తపశ్శక్తితో సాధించి పట్టుకొస్తాను, శివుడంతటి వాడి ఆత్మలింగం అంటే శివుడి యొక్క తత్వమే ఇక్కడికి వస్తుంది, ఆత్మలింగం అంటే అంటే డైరెక్ట్గా శివుడే పరమాత్మ ఇక్కడ వచ్చి కూర్చున్నట్టే, ఆ ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ఇక మనకి అపజయం ఉండదు, ఈ దేవతలు త్రిమూర్తులు కూడా నన్ను ఏం చేయలేరు అనగానే, ఆ పని చేయరా కుమారా నేను సంతోషిస్తాను, ఇక నీకు మృత్యువు మృత్యువు అవుతుంది ఇది సత్యం వెళ్ళండి. వీడు వెంటనే తల్లికి నమస్కరించాడు. వెంటనే ఏం చేశాడు వీడు, ఓ మంచి సన్యాసి వేషం వేసుకుని తపస్సుకి బయలుదేరాడు. అప్పుడు దేవతలు మళ్ళీ కంగారు పడ్డారు, ఏదో శివలింగం భంగమైపోతే వాడు చస్తాడు అనుకున్నాం కానీ ఇప్పుడు వీడు ఏకంగా శివుణ్ణి మెప్పించి తపస్సుతో ఆత్మలింగమే తెస్తానంటున్నాడు, ఆత్మలింగం వచ్చిందా ఇక మనం జీవితంలో కోలుకోం, అందులో శివుడు కరుణాస్వరూపుడు, ఎవడేవడిగితే అది ఇచ్చేస్తాడు, ఈ పద్మాగరి గారు ఒకడు ఈ శివుడు ఒకడు వీళ్ళకి అస్సలు ఏమాత్రం వెనక ముందు చూసుకోవడం ఉండదు, అడ్డమైన వాడిని ప్రశంసిస్తారు, అడ్డమైన వాడికి వరాలు ఇచ్చేస్తాడు అనుకుని వాడు భయపడి వెంటనే మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ అన్నాడు, ఈ సమయంలో నేను కాదు ఏదైనా చేయాలంటే వెళ్ళి విష్ణువుని దగ్గర మొరపెట్టండి అనగా, వీళ్ళంతా విష్ణువు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు విష్ణువు నారదుని పిలిచాడు, కుమారా వెళ్ళు, నీ విచక్షణ ఉపయోగించు, ఆ దుర్మార్గుడికి ఆత్మలింగం దక్కకుండా చెయ్యి అన్నట్ట.
వెంటనే నారదుడు భూలోకానికి దిగాడు. వీడెంతో భక్తితో రావణుడు కిరీటం కిరీటం అన్ని విడిచిపెట్టి జటాజోటాలు కట్టుకుని ఒళ్ళంతా విభూతి పూసుకుని రుద్రాక్ష పిల్లంటారే అలా తయారయ్యాడు. రుద్రాక్షలు ధరించి, నాయన రావణ ఎక్కడికి వెడుతున్నావు అన్నట్ట. అడిగావు ఎవడన్నా ఎక్కడికైనా వెడుతుంటే సుఖమానండి, ఎక్కడికి వెడుతున్నావు అని అడగచ్చా నారదా అన్నట్ట. తెలియక అడిగాను లేవో మనవడా, ఇంతకి ఎక్కడికి వెడుతున్నావంటే ఇప్పుడే నేను కైలాస పర్వతానికి వెళ్ళి మహాతపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ఆత్మలింగం సాధించి లంకలో ప్రతిష్ఠించి శాశ్వతమైన జీవితం పొందాలనుకుంటున్నాను, మృత్యువు లేని జీవితం పొందాలనుకుంటున్నాను అనగానే, అలాగా జాగ్రత్త సుమా, శివుడు ఆత్మలింగం ఇస్తానని ఏదో పనికి మళ్ళీ ఇటుక ముక్కలు ఇస్తూ ఉంటాడు. శివుణ్ణి కొన్ని విషయాలు నమ్మకూడదన్నట్ట. ఏ నారద, ఏదో తాతవగావుడు బతికిపోయావు, శివుణ్ణి అలా అంటావా, జాగ్రత్త అన్నట్ట. నాకెందుకు, భవిష్యత్తులో నీకే తెలుస్తుంది, వెళ్ళు, నేను శకునం వస్తానన్నట్ట. ఈ ఒంటి బ్రాహ్మణ శకునం ఏమిటన్నాడు ఆయన, నా శకునం చాలా మంచిది లేవు, వెళ్ళిరాని కావాలని మరీ శకునం వచ్చాడు. ఈ శకునం సెంటిమెంట్ నాకు కూడా ఉందండి బాబు, చచ్చిపోతూ ఉంటారు. సరే ఏదైతేనే మొత్తం మీద నారదుల వారు వాడిని పంపారు. ఇప్పుడు నారదుడు వీడిని ఎలా పాడు చేయాలని బాగా ఆలోచించాట. వీడు దండయాత్ర కంటే తీర్థయాత్ర ప్రమాదం. అసలు వ్యాసుడు రాశాడండి ఎంత మంచి మాటో తెలుసా, తీర్థయాత్ర అపి దుష్కరం దండయాత్ర చాపిచ. దండయాత్ర కంటే తీర్థయాత్రే ప్రమాదం అంట. దండయాత్ర వల్ల కొంత దెబ్బలు తగులుతాయి దేవతలకి, ఈ తీర్థయాత్రతో వీడు వెళ్ళి శివుడిని లాక్కొచ్చాడా అప్పుడు ప్రపంచానికి ఇంకా నష్టం. సింహం గనక ఉపవాసం ఉంటే అది ఇంకా ప్రమాదం అంట. ఎందుకని, మనలాంటి వాళ్ళం ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మర్నాడు పారణగా తులసీ తీర్థము, ఓ అరటి పండో, యాపిల్ పండో, లేక ఉప్పుడు పిండో తింటాం. శాకాహారం తప్ప మాంసం తినం. కానీ సింహము పారణం పశుమారణం అన్నారు. వాడికి పారణం పశువులు మారణం అన్నమాట. అది ఒక పూట ఉపవాసం ఉందంటే మర్నాడు రెట్టించిన ఉత్సాహంతో ఏనుగుల్ని పీనుగులు చేసి తింటుంది. కాబట్టి పాపాత్మల ఉపవాసం కూడా డేంజర్. అలా చెప్పొచ్చింది ఏంటంటే, ఈ దుర్మార్గుడి తీర్థయాత్ర అత్యంత ప్రమాదమని భావించాడు ఆయన. ఇప్పుడు ఏం చెయ్యాలి, శివుడు చూస్తే తొందరపడి వరాలిస్తాడు అనుకుని వెంటనే పార్వతీదేవి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా పార్వతీ, రావణుడు ప్రస్తుతం భూలోకంలో హిమాలయ పర్వతాలలో ఉన్న కైలాస శిఖరం దగ్గరికి వెళ్ళాడు, అక్కడ శివుడి కోసం కఠోర తపస్సు చేస్తున్నాడు అనగానే, తప్పేముంది నారదా, భక్తులు శివుడి కోసం తపస్సు చేస్తూ ఉంటారు కదా అందుటి అమ్మవారు. అలాగా నా తల్లి, మరి భక్తులు శివుడి కోసం తపస్సు చేయకపోతే నా కోసం తపస్సు చేస్తారని నీ దగ్గరికి రాలేదమ్మా, నీకు ముప్పని చెప్పడానికి వచ్చాను అనగానే ఆవిడ తెల్లబోయి నాకు ముప్పు అంది. నువ్వు అర్ధనారీశ్వర తత్వం ఎరిగిన దానివి, నీవే శివుడు, శివుడే నువ్వు, మీ ఇద్దరు కలిసే ఉంటారు. ఇప్పుడు నా ఆ దుర్మార్గుడు రావణుడు చేసే పని ఏమిటో తెలుసా, శివుడు ప్రత్యక్షమైతే ఆత్మలింగం అడుగుతాడు, ఆత్మలింగం కనుక రావణాసురుడి దగ్గరికి వెడితే రావణుడు లంకలో ప్రతిష్ఠిస్తాడు, ఇక ఆ తర్వాత శివుడు కైలాసంలో ఉండకూడదు, భార్యకి దూరమై ఒంటరిగా రావణుడు బతికున్నంతకాలం లంకలో ఉండాలి, ఆత్మలింగం రావణాసురుడు ప్రతిష్ఠించాక వాడికి చావు ఉండదు, అంటే ఇక యావత్ ప్రపంచం ఉన్నంతకాలం రావణుడి దగ్గర శివుడు సేవ చేస్తాడు. ఒకవేళ శివుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే నువ్వే వెళ్ళి నువ్వు కూడా రావణాసురుడికి సలాం అలైకుం అనుకుంటూ సేవ చేయాలి. తర్వాత నీ ఇష్టం కానీ నిజమైన ఆరాధన నేను ఇంత దూరం ఆలోచించలేదు. ఈ శివుడికి చెప్పనా, మా ఆయన దగ్గరికి వెళ్ళి నా మాట వింటాడు కనుక ఏమండో రావణాసురుడు తపస్సు చేసిన ప్రత్యక్షం కావద్దని చెప్పనా అంటే, అమ్మా నీ పెచ్చగానిమి, ఆయన నీ మాట వింటాడా, ఆయన ఎవడైనా తపస్సు చేసి ఏం కోరితే అది ఇచ్చేస్తాడు, ఇంకా భార్య లేదు భర్త లేదు, ఆ రావణాసురుడు అడగాలే కానీ నిన్ను కూడా ఇచ్చేస్తాడు ఆయన అన్నాడు మళ్ళీ నారదుడు. ఇది నిజమే, మరి ఇప్పుడు ఏం చేయాలి, ఆపదలకి మహాపద మహాపదలకుం పరిహరణంబు హరిస్మరణంబ, గొప్ప ఆపదలు వచ్చినప్పుడు హరిని స్మరించు అనగానే వెంటనే జగన్మాత పార్వతీదేవి హృదయ పుండరీకంలో పుండరీకాక్షుణ్ణి నిక్షేపించుకుని ఇలా అన్నది, హే గోవింద మాధవ పాహి దామోదర అన్నది. గోవింద దామోదర నారాయణ అని పిలవగానే తక్షణం శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. మహాత్మ వాసుదేవ పరంధామ, మహాభయంకరమైన ఆపద రాబోతున్నది ప్రపంచానికి, నాకు, రావణుడు ఈశ్వరుడి కోసం తపస్సు చేస్తున్నాడు, శివుని ఆత్మలింగం అడుగుతాడు, శివుడు ఇవ్వకుండా నువ్వే రక్షించాలనగానే నేను చూసుకుంటాను వెళ్ళవమ్మా అన్నట్టేను. కొద్ది రోజులకి రావణుని తపస్సు ఫలించింది. రావణాసుడు మూర్ఖుడు కదా, మూర్ఖులు బాగా తపస్సు చేస్తారు, మొండాడు రాజు కంటే బలవంతుడు, అత్యంత కఠోర దీక్షతో వాడు తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సుకి మెచ్చుకుని ఈశ్వరుడు ప్రత్యక్షం అవడానికి కైలాసంలో బయలుదేరాడు. ఎందుకో పార్వతికి అనుమానం వచ్చింది, ఈ పూట నేను వస్తానుండయింది.
నువ్వెందుకు అన్నాడు ఆయన. రావణుడు తపస్సు చేసి ఏదో కోరతాడు, మీరు వెనక ముందు చూడకుండా వరం ఇస్తారు. ఆ వరం వాడికి కండకావరం, మాకేమో దుర్భరం, కాబట్టి నేను వస్తాను. కానీ పార్వతి, ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకో, నేను భక్త పరాధీనుణ్ణి, భక్తులు ఏం కోరుతారో నేనేమిస్తాను, నువ్వు పక్కనుంటే నీకేం ముప్పు, అది ఎవరికి తప్పు ఎవరికి ఒప్పు, కొంచెం నా మాట విని నువ్వు ఇక్కడే ఉండు ఒప్పుల గొప్ప అన్నట్ట. కుదరదండి, నేను వస్తానండి. తర్వాత నీ ఇష్టం, నేను ముందే హెచ్చరించాను, నువ్వు కూడా వచ్చావంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అన్నీ ఆయనకి తెలుసు కదా. అందువల్ల అక్కడ ఏం జరిగినా బాధ్యత నాది కాదు, ఫలితం నువ్వే అనుభవించాలని, కానీ ఏమైనా మిమ్మల్ని కాపాడుకోవాలి వస్తానంది ఆవిడ. ఇద్దరూ బయలుదేరారు. రావణాసుడు ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ అత్యంత కఠోర దీక్షతో కైలాస పర్వతం మీద మానస సరోవర ప్రాంతంలో తపస్సు చేస్తూనే ఉన్నాడు. శివపార్వతులు ప్రత్యక్షమయ్యారు. వత్స, లే, వచ్చాను ఈశ్వరుణ్ణి, ఏం కవలో కోరుకో అన్నాడు శివుడు. అప్పుడు రావణుడు చూశాట, ఎదురుగుండా తెల్లని మరొక మంచుకొండలాగా పక్కన మహాసౌందర్యంతో తెల్లని వర్ణంతో మిసమిసలాడిపోతున్న పార్వతీ సమేతుడై శివుడు ప్రత్యక్షం కాగానే రెండు చేతులు అత్యంత భక్తితో జోడించి నమస్కరించి ప్రార్థన చేయబోయాడు. ప్రార్థన చేస్తుంటే ఏం జరిగేదో, వాడు శివుణ్ణి స్తుతించబోయేలోపు శ్రీమన్నారాయణుడు వాడిలో వైష్ణవాయు ప్రయోగించాడు. నారాయణమాయ, కృష్ణమాయ, విష్ణుమాయ. ఆ విష్ణువాయు వాడిని పట్టుకోగానే ఒక్క క్షణకాలంలో రావణాసురుడి యొక్క మనస్సు అంతా చంచలమైపోయింది. వాడు శివుణ్ణి చూశాడు, అమ్మని చూశాడు, శివుణ్ణి చూశాడు, అమ్మని చూశాడు. వాడికి ఏమనిపించింది, ఇంత సుందరీమణిని శివుడు ఏ తపస్సు చేసి భారీగా పొందాడో, ఈ శివుని అలా పక్క గంటి అక్కడ నేను కూర్చుంటే నా పక్కన ఆవిడ ఉంటే అంత బాగుండు, కొందనం బొమ్మ ఆవిడ, నేను నల్లని దెమ్మ, ఈ దెమ్మగా బొమ్మ ఎంత బాగుంటుందో అనుకున్నాడు. ఒక్క క్షణకాలంలో వాడు తను తాను ఊహించుకున్నట్ట, శివుణ్ణి మెడబట్టుకు పక్కకు గెంటినట్టు, ఆ స్థానంలో తాను నిలబడినట్టు, తన పక్కన అమ్మున్నట్టు, ఇద్దరూ కలిసి చట్టాపట్టాలు వేసుకుంటూ తిరుగుతూ పాటలు పాడుకుంటున్నట్టు ఊహించుకున్నాడు. మహామాయ అంటే అదనమాట. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతీ సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. ఎంత గొప్ప జ్ఞాని మనస్సులోకైనా మహామాయ ప్రవేశించిందంటే వాడు తనను తాను మర్చిపోతాడు. బలంగా ఈ సంసారంలోకి ఈడ్చుకొచ్చి భ్రష్టుండి చేసేది మహామాయ. అందుకే ఈ మాయ నుంచి బయటపడడానికి నిరంతరం యోగమాయని, జగన్మాతని, పరమేశ్వరుని రోజూ తలుచుకోవాలి. అప్పుడు మనకి ఈ మాయలు అంటాం, పిచ్చి పనులు చెయ్యం, పాపిష్టి పనులు చెయ్యం. ఆ మాయ వల్ల వాడు తననే శివుడు అనుకున్నాడు. ఛీ, ఈ శివుడు లాంటి బెచ్చగాడు ఏమి సరిపోతాడు అందగత్తి అనుకున్నాడు. అనుకుని, శివ నువ్వు ఇచ్చిన మాట తప్పవు కదా అన్నట్ట. మాట తప్పడం ఈ శివుడి యొక్క చరిత్రలో లేదు. కోరుకో అనగా, అయితే పార్వతి నాకు భారీగా ఇచ్చే, నీకెందుకా పెళ్ళం అన్నాడు. ఆవిడ, జగన్మాతనాయనా, నువ్వు మా బిడ్డమనగా బిడ్డవైనా ఎవడో ఒకడు మట్టి కట్టేగా, ఇలాంటి కబుర్లు నాకు చెప్పకు. ఆవిడ జగన్మాత అంటావు, నీకు భార్యగా, ఇప్పుడు నేనే జగన్నాయకుండా ఆవిడ పెళ్లి చేసుకుని నీ స్థానంలో నేనుంటాను, నేను ఈశ్వరుణ్ణి, రాక్షసేశ్వరుణ్ణి, లంకేశ్వరుణ్ణి, ఇప్పుడు పార్వతీశ్వరుణ్ణి అవ్వాలనుకుంటున్నాను, నువ్వు ఇచ్చిన మాట తప్పకు అనగా, రావణ, ఇలాంటి కోరికలు కోరిన వాళ్ళు ఎంతో నశించిపోయారు. జగదంబని నిరంతరం భక్తితో పూజించవలసిన మాత మీద ప్రీతి వహిస్తే యమ యాతనల పాలైపోతావు అనగా, ఏమైనా పర్వాలేదు, నువ్వు నిజంగా ఇచ్చిన వాటి నిలబెట్టుకోవాలనుకున్నవాడివైతే, పరమేశ్వరుడివైతే, వరాలు ఇస్తాను అన్నవాడివైతే ఇచ్చేయి అనగానే ఇచ్చేసాను పట్టుకుపో అన్నట్టు. పార్వతి తెల్లబోయింది, ఇదేమి స్వామి అంది, అందుకే నాతో రావద్దన్నాను. ఇంట్లో కూర్చోంటే నేను వస్తాను, నేను వస్తానన్నావు, వచ్చావుగా, ఇక వెళ్ళిరా, ఇది ఈశ్వరుడు యొక్క నియమం అన్నాడు. శివుడు ఏం చెబితే చేయాలిగా, తప్పదుగా పాపం పార్వతి వాడి వెంట బయలుదేరింది. కిల్లు కిల్లుదలైపోయింది జగదంబ కూడా, చిన్నపోయిన మొహంతో కూడా బయలుదేరింది. అమ్మని నిజంగా వాడు తాకితే క్షణంలో భస్మం అయిపోడు, బూడిదైపోడు. ఆవిడికి కొంత తెలుసు ఈ దరిద్రం అంతా ఏమిటో. ఇంతలో నారదుడు పక్క నుంచి ఇదంతా చూస్తూనే ఉన్నాడు. ఆయన నోటి మీద ముక్కు మీద వెలేసుకుని ఏదో విష్ణు వచ్చి కాపాడతాడనుకుంటే అసలుకే అసలు వచ్చింది ఏమిటనుకుని వెంటనే భక్తితో నారాయణ అన్నాడు. ఆయన ప్రత్యక్షం అయ్యాడు. ఏమిటి స్వామి ఇది, పార్వతిని దుర్మార్గుడు భార్యగా అడగడం ఏమిటి, ఈ శివుడు కూడా వెనక ముందు చూడకుండా ఇచ్చేయడం ఏమిటి, ఇప్పుడు ఏం జరుగుతుందంటే, శివుడు భక్త పరాధీనుడని తెలుసు కానీ మరీ ఇంత భక్త పరాధీనుడని ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వేం కంగారు పడకు. ఆవిడ పరాశక్తి. పరాశక్తిని ముట్టుకోవడం అంటే నిప్పుని ముట్టుకోవడంతో సమానం. వాడెక్కడ భరిస్తాడు? నువ్వు ఒకటే ఒక పని చెయ్యి. అమ్మవారు ఎలా స్తుతిస్తే అలా దర్శనమిస్తుంది. అమ్మవారు కొన్నది ఏమిటి? శాంతస్వరూపిణి అంటే శాంతంగా దర్శనమిస్తుంది. అందుకే శాంతి అనాలి. యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత. ఎవరు సమస్త ప్రాణులలో శాంతి రూపంలో ఉంటుందో ఆవిడ కొరకు నమస్తస్యే 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 నమో నమః అంటే శాంతిగా దర్శనమిస్తుంది. యాదేవి సర్వభూతేషు భూతరూపేణ సంస్థిత అన్నవా, భూతంగా ప్రత్యక్షమవుతుంది. ఈ రావణాసురుడితో పాటు పెడుతున్న ఆవిడని భద్రకాళి మహాకాళి అని స్తోత్రం చెయ్యి, తర్వాత ఏం దొరుకుతుందో చూడు అన్నాడు ఆయన. ఓహో, అందుకే నారాయణ అన్నారు నిన్ను అని వెంటనే ఈయన ఇక్కడ మాయమయ్యాట. ఈలోపు రావణుడు ఈవిని వెంట పెట్టుకుని అమ్మవారితో కలిసి వెళ్ళేటప్పుడు పాదయాత్ర మీద తప్ప మహామహిమతో వెళ్ళకూడదని ఒక కఠోర నియమాన్ని ఈశ్వరుడు విధించాడు. ఒకవేళ నువ్వు ఆకాశంలో ఎగిరితే చచ్చిపోతావు, ఆవిడ నువ్వు భరించలేవు అన్నాడు. అందుకే నడుచుకుంటూ బయలుదేరాట. పైగా అందగత్తి పక్కనుంది కదా, అందుకని నడక్కూడా వాడికి ఏం పెద్ద బాధ అనిపించలే. పెళ్ళైన కొత్తలో చూసారా, పెళ్ళం పక్కన వస్తూ ఉంటే వాడికి ఎంత హుషారుగా ఉంటుందో, అప్పుడు ఎంతో దూరమైనా నడిచేస్తాడు. ఏమండోయ్ ఐస్ వాటర్ పట్టరండి, థమ్సప్ పట్టరండి అంటే వీడు పరుగు పరుగు నడి తీసుకొస్తాడు. ఓ 5 ఏళ్ళు గడిచిన తర్వాత ఏమండి పిల్లలకి పాలు తండి అంటే నువ్వు తెచ్చుకో అంటాడు. అది కొత్త, ఇది పాత. ఇవన్నీ మనం కళ్ళారా చూస్తున్నవిగా. అయినా వీరంతా వీళ్ళు ఎంతమంది లేరు మహానుభావులు, వీళ్ళంతా వీళ్ళలో చాలామంది భీష్ముళ్ళు ఉన్నారు. భీష్ముడు అనకూడదులండి, భీష్ముడు బ్రహ్మచారి, మళ్ళీ ద్రోణాచార్యులు ఉన్నారు కాబట్టి ద్రోణుడు లాంటి వాళ్ళు ఎంతోమంది మహానుభావులు ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు వీడేంటి మంచి హుషారుగా నడుస్తున్నాడు. ఎంతలో నారదుడు ఎదురుగుండా వచ్చాడు. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత, యాదేవి భూతరూపేషు సర్వభూతేషు సంస్థిత. ఇలా లోపల లోపల అమ్మవారిని ఎలా రెచ్చగొట్టాలో అన్నీ రెచ్చగొట్టుకుంటూ వస్తున్నట్టు ఆయన. యాదేవి సర్వభూతేషు వీతిహోత్ర రూపేణ సంస్థిత. వీతిహోత్రం అంటే అగ్ని. అగ్ని రూపంలో ఉన్న తల్లికి నమస్కారం అన్నాడు ఆయన. నిజంగా వెనకాతున్న అమ్మవారు భగ 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 మండిపోయింది. ఈ కొన్ని విషయాల్లో మాత్రం ఏమాటగా మాట చెప్పుకోవాలి, సముద్రాల వారు అద్భుతమైన పాట రాశారండి. సంస్కృతంలో ఈ వీతిహోత్రుడు అనే శబ్దం అగ్నిశిఖలకు కూడా వాడతారు. తెలుగులో పాట రూపంలో రాశారు. ఇది పాడింది ఘంటసాల అనుకోండి, భూకైలాసలో అంతా కాకపోయినా కొంతవరకు ఈ కథని న్యాయం చేకూర్చి బాగా తీశారు. ఇంకా పాతకాలం వాళ్ళు న్యాయమే చేకూర్చారన్నమాట. అందువల్ల వాళ్ళని తలుచుకోవాలి మనం. అగ్నిశిఖలతో ఆడకుమా నీవు, అగ్నిశిఖలతో ఆడకుమా నీవు, ఆపద పాలు కాకుమా, ఆపద పాలు కాకుమా, అగ్నిశిఖలతో ఆడకుమా. పరసతి కోరి పరుగులు వారి, పరసతి కోరి పరుగులు వారి, పరసతి కోరి పరుగులు వారి, నరకములో బడి నవయగనేల, నరకములో బడి నవయగనేల, అగ్నిశిఖలతో ఆడకుమా. ఎంత హాయైన పాట. అమ్మవారు అగ్ని జ్వాల, అగ్నిశిఖలతో ఆడకు, అగ్నిజ్వాలతో ఆడుకోకు, ఆపద పాలు కాకు. ఇదో పక్కన పెట్టండి. పరసతి కోరి అండంలో ఉంది కవిత్వం అంతా. పరసతి అంటే పైకి, పరుడి యొక్క భార్య. అమ్మవారికి పరాదేవి అని పేరు. పరసతి అంటే పరాత్పరి అయిన పరాశక్తి అయిన సతీదేవి రూపంలో ఉన్న అమ్మవారికి ఎంతకంటే గొప్ప శక్తి లేదు, ఆదిశక్తి. అంతటి పరాశక్తితో తిరుగుతావరా పిచ్చాడా, ఆవిడ కోరుకుంటే నరకంలో పడి నాశనం అయిపోతావు అని అద్భుతమైనటువంటి పాట రాశారు ఆయన. పూర్వం పురాణాలు బాగా చదివేవారు, అవగాహనతో రాసేవారు. భాష మీద, సంస్కృతం మీద, తెలుగు మీద, అన్నిటి మీద పట్టు ఉండేది, అందుకని అంత బాగా రాశారు. ఇప్పుడు వీడు తెల్లబోయాడు నారదుడి యొక్క పాట విని రావణాసురుడు. శుభమానని సుందరీమణిని వెంట పెట్టుకుని సౌందర్యలహరిని వెంట పెట్టుకుపోతూ అంటే మధ్యలో ఈ బ్రహ్మచారి గారు మళ్ళీ వచ్చారు, వీడేమంటాడో లేనుకొని గొడవని కొంచెం ఈ పొదల్లో దాక్కో పార్వతి, ఆ ముసలాన్ని గంటేస్తాను. అసలు ముసలట్ట ఆయన. నారదుడు ఎప్పుడు నాలాగా 30 ఇయర్స్లో కనపడతాడంటే అసలు మాకు రిటైర్మెంట్ ఉండదు, మేము నవయౌవనంతో ఉంటాం కదా, ఋషులం కదా. నారదుడిని ఎప్పుడు చూడండి అలాగే కనపడతాడు. అదే నా కళ్ళ ముందు చూసారో వీళ్ళంతా ముసలాళ్ళ కింద కనపడతారు, రిటైర్ అయిపోతారు. ఆ కుర్రాడికి కూడా దుట్టు ఊడిపోతుంది అప్పుడే. అది ఏం చేస్తాం, ఎవడ అదృష్టం వాడిది. అయినప్పటికీ నారదుడు ప్రాచీనుడు కనుక తాతయ్య అనుకోండి, ఈ ముసలాన్ని ఈ తాతని గెంటి వెళ్ళి వస్తాను ఇక్కడ ఈ పొదలో దక్కుని నారదునికి నమస్కరించాడు. నారదుడు అన్నాడు, నారదా నారదా అని నువ్వు నాకు నమస్కారం చేయొద్దు, ఇప్పుడు నేను చాలా బాధలో ఉన్నానన్నట. నీక అందరి మధ్యలో బాధలు పెట్టి తగాదా పడి నీకు బాధ ఏమిటన్నాడు ఈయన. బాధగాకేమిటి, ఎవడో ఈ ఓ దుర్మార్గుట్ట కైలాసంలో ఉన్నటువంటి పార్వతిని శివుడి దగ్గర అడిగి పట్టుకుపోయట. కైలాసంలో పార్వతి లేకపోతే పరమేశ్వరుడే ఉంటాడు, ఆ దుర్మార్గుడు దొరకాలే కాని వాడిని ఈ వీణతో పోటీ పొడుద్దునన్నట. అలాగా నీకు తెలియకుండా శివుడి దగ్గర నుంచి పార్వతిని ఎవడైనా పట్టుకెళ్ళాడా? మరి ఎవడైనా పార్వతిని శివుడి దగ్గర నుంచి పట్టుకెళ్ళినట్టు నాకు తెలిస్తే పొడి చంపేవాడిని అన్నాడు. మరెవరైనా అంటున్నావు అనగా, మరెవరైనా అండంలోనే నీకు అర్థం అవలా, అది నేనే అన్నట. ఓరి దుర్మార్గుడా, నువ్వా, నువ్వేదో నా మనవడివి గొప్పవాడివి తీర్థయాత్రకి వెళ్ళావు అనుకున్నాను, కానీ తీర్థయాత్ర అంటే ఈ తీర్థయాత్ర నాకు ఇప్పుడు అర్థమైంది. నాయన పార్వతిని కోరుకోవడం ఏమిటి అన్నట్ట. నీకేం తెలిసినవయ్యా బ్రహ్మచారి, పార్వతి సౌందర్యం చూస్తే నువ్వు కూడా ముసలాడి వేయరు కూడా ఎగిరి గత్తులేస్తావు అనగా, నిజంగా శివుడు పార్వతిని ఇచ్చాడు అన్నాడు మళ్ళీ ఈయన. శివుడు భక్త పరాధీనుడు, విష్ణువులాగా మాయ చేయడు, కావాలంటే చూసుకో అని పార్వతి బయటికి రా అన్నట్ట. పార్వతి పొదలోంచి వస్తూ ఉంటే ఈ వెనక నుంచి నారదుడు, ఓ మహాకాళ్ళి అయి, భయంకర కాళ్ళి అయి, ఉగ్రదేవి అయి, చాముండాయి అయి, నమో నమః అన్నాడు. ఇంకేముంది వెనకాతల అమ్మవారు ఆకాశమంతెత్తు నల్లని రూపంతో మషీవర్ణమభూత్త, అది వ్యాసుడు రాసింది. మషీవర్ణం అంటే మసి, బొగ్గు మసి, శిర నల్ల శిర, బ్లాక్ ఇంకు, ఇలా ఎలా ఉంటుందో అటువంటి నలుపు వచ్చేసింది. మసి అంటే మసి అన్నమాట. బాగా దీపపు మసి ఎలా ఉంటుందో అంత నల్లని ఆకారంతో, ఆకాశాన్ని అంటుతున్న శరీరంతో, భయంకరమైన వెంట్రుకలతో, మళ్ళీ ఆ వెంట్రుకలు కూడా తల వెంట్రుకలు ఏతాకుల్లాగా ముళ్ళల్లో ఉన్నాయన్నమాట. అటువంటి వాటితో నాలుగు చేతుల్లో పెద్ద నాలుగ బయటపెట్టి కోరలతో, పుర్రెల దండతో, ఎముకల మాలతో, సోలం పెద్ద కత్తి, పట్టిసం ఓ పుర్రె చేత్తో పట్టుకుంది, ఒక మానవ శిరస్సు, రాక్షస శిరస్సు చేత్తో పట్టుకుని భయంకరాకారంతో ప్రత్యక్షం అయ్యింది. రావణాసురుడు, ఇదిగో ఈవిడే పార్వతి పరమసుందరి చూసుకో అన్నట్ట. అప్పుడు నారదుడు, ఏది ఈవిడేనా నువ్వు చెప్పిన సౌందర్య లహరి, శివానంద లహరి అన్నాడు. అవును ఓయ్, నువ్వు బ్రహ్మచారివి, అందం నీకేం తెలుసు, ఇంకొకసారి చూసుకో నారద, ఆ అందాన్ని తేరిపార చూసి స్పృహ తప్పిపోతావేమో, మూర్చిపోతావేమో, జాగ్రత్త అనగానే మనవడా నేను కాదు మూర్చిపోవడం, వెనక్కి తిరిగి ఆ సుందరుని చూచి నువ్వు మూర్చిపోకుండా ఉంటే అప్పుడు చూసుకుందాం అన్నట. ఈ పిచ్చాడు ఏమిటి ఇలా అంటున్నాడు అనుకుని వీడు వెనక్కి తిరిగి చూస్తే ఎదురుగుండా ఆకాశం అంత ఎత్తు శరీరంతో, కోరలతో, ఈ భేకరాకారం తోడక నిజంగానే వాడు మూర్చిపోయినంత పని అయింది. ఈ తద్దినాల్లో కూర్చోతో కొడతారు, ఆ మధ్యన ఒక ఆయన కూర్చోతో కొట్టండి చేతులు అంటే పాపం భక్త గారి చేతిలో కూర్చోతో కొట్టి ఆయన మూర్చిపోయాడు. అలాగా ఒక్కొక్కడు సుకుమారంగా కొడతారు. ఈ దెబ్బకి మూర్చిపోయినంత పని, ఎవరో నివ్వనగానే నేనే అందాడు. ఓసిని దుంపదగ ఇదేం గుంతే అంటే నారదుడు, ఈ సుందరీమణి యొక్క సౌందర్యమునకు తగినట్లుగా పరమ మధురమైన కంఠస్వరం కూడా ఉన్నది, చిలుక పలుకులు, ఈవిడేనా నీ చిలుక, నీ అందాల చిలుక అనగానే నారద, ఏమిటి మోసం, ఎవత్వేను అనగా నేనే శివుడి నీకు ఇచ్చాడుగా, నేనే పార్వతిని చి పో అన్నాడు ఆయన. పొమ్మంటేనే రాను, పోతే పోతావా, పో, నువ్వు నాకు రావక్కర్లేదు, నా పార్వతిని నేను తెచ్చుకుంటాను అన్నట్ట. మళ్ళీ పోతున్నా అంది, పో, శివుడి దగ్గరికే పోతున్నా అంది, పో అన్నట్టు వీడు. అలా వాడి చేత గుమ్మారులు పో అనిపించుకుని మాయమైపోయింది ఆవిడ. ఆవిడ అలా మాయమైపోతుంటే శివుడు మళ్ళీ నారదుడు మనస్సులో, అమ్మా జగన్మాత, పరమసుందరీమణివైన నిన్ను మహాకాళిగా ఆవాహన చేసినందుకు నన్ను క్షమించి వెళ్ళిపో అన్నట్ట. ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆవిడ అలా వెళ్ళిపోతూ ఉంటే ఈ రావణుడు పళ్ళు పటపట కొరికి ఏమిటింత అన్యాయం అన్నాడు. అప్పుడు నేను ముందే చెప్పానా, ఈశ్వరుడు ఏదో మాయ పన్నాడు, నా మాట విని పాతాళ లోకంలో ప్రస్తుతం ఒక సుందరి ఉంది, ఆ సుందరే నాకు పార్వతి అని అనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోమంటే పెద్ద గొడవ జరిగింది అనుకోండి, వీడి చివరికి పాతాళానికి వెళ్ళి మండోదరిని చూచి పార్వతి అనుకుని మండోదరిని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే గోకర్ణ నక్షత్ర మహిమ కాబట్టి క్లుప్తంగా చెప్పాడనమాట. మండోదరిని వివాహం చేసుకుని తన తల్లి దగ్గరకు వచ్చి నమస్కరించి, ఇదిగో పార్వతిని నీ కోడలుగా తెచ్చానన్నట. అనగానే ఆవిడ తెల్లబోయి, ఇదేమిట్రా ఆత్మలింగం తెమ్మంటే పార్వతిని పెళ్ళంగా చేసుకోవటం ఏమిట్రా, పాపిష్టాడా, అమ్మా పార్వతీమాత నన్ను క్షమించండి, నేను పార్వతిని కాదు మాతని కాదండి, నాకు ఈ రంపపు కోత ఏంటండి, మాతని కాదండి, నేను మండోదరినండి, మయుడి కూతురునండి అంది. అనగానే అప్పటికి రావణుడికి విషయం అర్థమైంది. ఎంత మోసం చేశాడు ఈ నారదుడు, ఈ నారదుడిని చంపితే కానీ నాకు కసి తీరదన్నట్ట. అప్పుడు నారదుడు తెల్లబోయి, ఆగరా మూర్ఖుడా, నువ్వు చేసిన పాపాలు నాకంట కడతావేమిట్రా, నువ్వు ఎన్ని పాపిష్టి పనులు చేసావో ఆలోచించు, నిన్ను రక్షించడానికి మేమంతా ఎంత పన్నాగం పన్నవలసి వచ్చింది తెలిసిన. సైకత లింగంబు జలధిపాలగునాడు తల్లికిచ్చిన మాట తప్పినావు, కరుణింప వచ్చిన కైలాసనాథుని అడుగరాని వరం ములడిగినావు, అఖిల లోకారాధ్యయౌ జగన్మాతను వలపు పల్కుల మది కలచినావు, కామాంధకారంబు కనుగవ గప్పగా సకల పాతకములు సలిపినావు, పాపములు పండి నరక గర్భంబులోన కోల నుండిన నీపై జాలిబూని కావగా నెల్చు నా ఉపకారములకు ఈ వనర్చు నుపాయనం బిదియే కూడా. ప్రస్తుతానికి ఈ పద్యాన్ని అట్టే పెట్టి దీని అర్థం రేపు చెప్పుకుందాం. ఈ గోకర్ణేశ్వర మహిత్మ ఇంకా కాలంజర మహిమ ఇటువంటి విశేష ఘట్టాలు తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య సుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.